కిరణాలు ఎక్కడి నుంచి మనకి లభిస్తున్నాయి? గ్రహాల నుంచి మనకు లభిస్తున్నాయి, ఏడు గ్రహాల నుంచి. ఈ ఏడు గ్రహాలు ఏ తలంలో ఉన్నాయి? ఆది అనుపాదక తలంలో ఉన్నాయి. కానీ ఆది అనుపాదక తలంలో ఏడు కిరణాలు ఉన్నాయి అంటే, ఉన్నది ఒకే సూర్యుడిలోంచి అనంతమైనటువంటి కిరణాలు ఎలా బహిర్గతమవుతున్నాయో, అలాగ ఉన్నటువంటి ఒకే చేతనత్వం నుంచి మనకి అనుభూతి చెందడానికి వీలైనటువంటి ఏడు కిరణాలు బయటకు వస్తున్నాయి ఏడు గ్రహాల ద్వారా. అంచేతే మీరు నాస్తికులైనా ఆస్తికులైనా మండే ఇవాళ. నేను నాస్తికుని కనుక ఇవాళ మండే అన్ను నేను అని ఎవడు అనగలడు ప్రపంచంలో? చైనాకు వెళ్ళిపోండి, మీరు ఆఫ్రికాలోకి వెళ్ళిపోండి, అమెరికాకి వెళ్ళిపోండి, ఇంగ్లాండ్కి వెళ్ళిపోండి, ఏడే రోజులు ఉన్నాయి. ఏడు రోజులు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ మండే వస్తుంది. ఈ గ్రహాల పరిధిలోంచి మీరు బయట పడలేరు. మీ జీవిత చక్రము ఈ ఏడు గ్రహాల్లోనే తిరుగుతోంది. మీది ఎనిమిదో గ్రహం ఎక్కడుంది? మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకోండి, ఏ క్యాలెండర్ అయినా తీసుకోండి, ఏ రకాలైనా దాన్ని మీరు వివరించడానికి ప్రయత్నం చేయండి. ఏడు గ్రహాలే మన దగ్గరికి ఉంటాయి. ఈ ఏడు గ్రహాలలో జరిగేటటువంటి ప్రక్రియ, ఏడు కిరణాలలో జరిగేటటువంటి ప్రక్రియ మనం అర్థం చేసుకోవాలి అంటే, ఈ ఏడు కిరణాలకి థియాసఫీ ఇచ్చినటువంటి అర్థాలను మీరు కాస్త జాగ్రత్తగా గమనించండి. ఈ అర్థాలను ఉపయోగించుకుని మనము మృత్యుముఖంలోకి ప్రవేశిద్దాం. ఏం భయపడకండి, ఏం అవదు. కానీ ఆ మృత్యుముఖంలోకి ప్రవేశించాలి అంటే ఈ ఏడు కిరణాల యొక్క భావాలు మీకు అర్థం అవ్వాలి. మొదటి కిరణము సంకల్పము. రెండవ కిరణము లవ్ ఆర్ విజ్డమ్. మూడవ కిరణము యాక్షన్ క్రియ. నాలుగవ కిరణము హార్మనీ. ఐదవ కిరణము మనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పదము. దేనికైనా ముందు సైంటిస్ట్ చెప్పాడు అంటే మనం నోరు మూసుకు వినేస్తాం. ముందు మనం ఆ కండిషన్ చెప్పాలంటే సైంటిస్టులు అలా చెప్పారయ్యా అంటే మనం ఖచ్చితంగా ఒప్పేసుకుంటాం. ఐదవ కిరణము ఆరో కిరణము డివోషన్ భక్తి. ఏడవ కిరణము ఆర్గనైజేషన్ వ్యవస్థ. అందుకే ఇప్పుడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ. ఏడవ కిరణము ఈ కిరణాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కిరణము సంకల్ప శక్తి మనకి సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. లవ్ విజ్డమ్ చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది. యాక్షన్ కుజుడు అంటే మార్స్. హార్మనీ మెర్క్యూరీ. సైన్స్ జూపిటర్. డివోషన్ వీనస్. ఆర్గనైజేషన్ సాటర్న్. ఇవి ఏడు గ్రహాలు. ఏడు గ్రహాలు అంటే అర్థం ఏంటి? ఈ ఆది తలములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనంతమైనటువంటి శక్తిధారులలో మానవునికి పనికించేటటువంటి శక్తిధారలు ఇవి, మనకి ఉపయోగపడేటటువంటి శక్తిధారలు ఇవి. ఈ శక్తిధారలే సూర్యుడి యొక్క కిరణాల నుంచి కూడా మనకి లభిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలకు కూడా సీక్రెట్ డాక్టర్లో విశిష్టమైనటువంటి పేరు. సీక్రెట్ డాక్టర్ అనే కాదు, మన పురాణాల్లో చెప్పినటువంటి పేరే అది. కానీ ఆ సీక్రెట్ డాక్టర్లో ఉన్నటువంటి ఆ పేర్లు మీకు ఉపయోగపడతాయేమో రాసుకోండి. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణము సూర్యుడి యొక్క కిరణాలే అని పేరు పెట్టారు దానికి. చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణానికి సీక్రెట్ డాక్టరీలో బ్లావిట్స్ కి చెప్పినటువంటి పేర్లు ఏంటి అంటే సుషుమ్న, సురాధన. ఈ సుషుమ్న సురాధన కిరణాలు కృష్ణపక్షము శుక్లపక్షాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. 8వ అధ్యాయంలో భగవద్గీతలో 2 రకాలైనటువంటి యోగ సాధనా మార్గాలు చెప్తాడు. శుక్లపక్ష సాధనా మార్గాలు, కృష్ణపక్ష సాధనా మార్గాలు. ఈ సాధనా మార్గాలన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఇవాళ మండే నాడు మనము పట్టుకోగలిగితే పట్టుకోగలిగేటటువంటి సుషుమ్న సురాధన కిరణాల నుంచి వస్తాయి. దాని తర్వాత మార్స్ కుజగ్రహము, ఉదన్ వసు, ఆ సూర్యుడి యొక్క కిరణాల పేరు ఉదన్ వసు. దాని తర్వాత మెర్క్యూరీ, ఈ పేరు మీరు చాలా సార్లు విని ఉంటారు. విశ్వకర్మ కిరణాలు సృష్టిని స్థాపించటానికి, మయసభ నిర్మించటానికి. మనకి మహాభారతంలో ఈ పేరు చాలా సార్లు లభిస్తూ ఉంటుంది. హార్మోని విశ్వకర్మ కిరణాలు, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి విశ్వకర్మ కిరణాలు. దాని తర్వాత సైన్స్ కి సంబంధించినటువంటి జూపిటర్, గురుగ్రహాన్ని స్థాపించేటటువంటి ఉదావసు కిరణాలు. కుజుడికి ఉదన్ వసు, ఇది ఉదావసు. శుక్రగ్రహం నిర్మించటానికి సంబంధించినటువంటి విశ్వవ్యచ కిరణాలు, శనికి కూడా అదే కిరణాలు. శనిగ్రహానికి కూడా ఆ విశ్వవ్యచ కిరణాలే మనం ఉపయోగిస్తాం. ఇది అంతా కాకుండా నక్షత్రాలను, నక్షత్రాల ద్వారా చంద్రుడు ద్వారా మౌల్డ్ అయ్యేటటువంటి మన ప్రారంభాన్ని నిర్ణయించేటటువంటి సూర్యకిరణాలను హరికేశ అని పిలుస్తూ ఉంటాం మనం. ఈ కిరణాలు కనుక మనం ఎందుకు చెప్పానో చెప్తాను నేను ఇప్పుడు. ఈ కిరణాలు గుర్తుంచుకున్నారు కదా, ఈ కిరణాల పేర్లు మీకు గుర్తు లేకపోతే ఏమి కంగారు పడకు. 1, 2, 3, 4, 5, 6, 7 అనుకుంటే చాలు. 1 సంకల్పము, 2 ప్రేమ, 3 యాక్షన్ కర్మ, 4 సంతులన, 5 విజ్ఞానము, 6 భక్తి, 7 ఆర్గనైజేషన్ వ్యవస్థ. చెప్పిస్తున్నాయి ఇది. ఈ 7 గ్రహాల నుంచి వచ్చేటటువంటి 7 కిరణాలు ఈ 7 లోకాలలో పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్క కిరణము ఒక్కొక్క లోకానికి అధిపతి, ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క లోకానికి అధిపతిగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ గమనించండి మీరు, ఏం దిగొచ్చింది ఇక్కడ? థర్డ్ లోగాస్ నుంచి వచ్చేటటువంటి ఫస్ట్ అవుట్ పోరింగ్ తో తలాలు ఏర్పడ్డాయి. సెకండ్ లోగాస్ నుంచి వచ్చినటువంటి తలాలతో వనరులు ఏర్పడ్డాయి. సృష్టి నిర్మాణానికి కావలసినటువంటి ఇటుకలు ఏర్పడ్డాయి. ఈ ఇటుకల్ని ఉపయోగించుకుని మనోమయ తలంలో కొన్ని వనరులు ఏర్పడతాయి. ఆ కొన్ని వనరుల్ని 2 భాగాలుగా మారుస్తాం మనం. కొన్ని అరూప మనస్సులో ఏర్పడేటటువంటి వనరులు, ఇంకొన్ని స్వరూప మనస్సులో ఏర్పడేటటువంటి వనరులు. దీన్నే థియోసాఫికల్ లిటరేచర్లో ఫస్ట్ ఎలిమెంటల్ ఎస్సెన్స్ అని పేరు పెట్టారు. మొదటిది, 2 దానికి సెకండ్ ఎలిమెంటల్ ఎస్సెన్స్ అని పేరు పెట్టారు. కామమయ తలంలో ఇంకొక రకమైనటువంటి వనరులు మనకి ఏర్పడతాయి. దీనికి థర్డ్ ఎలిమెంటల్ ఎస్సెన్స్ అని పేరు పెట్టారు. కానీ మన ఋషులు దీనికి చాలా విచిత్రమైనటువంటి పేర్లు పెట్టారు. దీనికి శుచి, దీనికి పవమాన, దీనికి పావక. శుచి, పవమాన, పావక. ఫస్ట్ ఎలిమెంటల్ ఎస్సెన్స్, సెకండ్ ఎలిమెంటల్ ఎస్సెన్స్, థర్డ్ ఎలిమెంటల్ ఎస్సెన్స్, ఇదంతా ఏంటివి? సెకండ్ లోగాస్, విష్ణుతత్వంలోంచి కిందకి దిగుతున్నటువంటి శక్తిధారల వల్ల ఈ క్షేత్రాలలో ఏర్పడేటటువంటి వనరులు. ఈ క్షేత్రాల్లో ఏర్పడేటటువంటి వనరులు మనకి అర్థం కావు కనుక వదిలేశాను. మనస్సు తలంలో ఏర్పడేటటువంటి వనరులు ఫస్ట్ ఎలిమెంటల్ ఎస్సెన్స్, లేకపోతే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శుచి అనేటటువంటి కిరణాలు. సెకండ్ ఎలిమెంటల్ ఎసెన్స్ లేకపోతే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి పవమానా కిరణాలు, థర్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్ లేకపోతే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి పావక కిరణాలు. ఎప్పుడైతే పావక కిరణాలను మనం ఉపయోగించుకోవటం మొదలెట్టామో, ఉడికినటువంటి ఆహారం మనం ఎప్పుడైతే స్వీకరించటం మొదలెట్టామో, ఏ తలంలో మనం జీవిస్తున్నట్టు పావక, ఉడికినటువంటి ఆహారం మనం ఎప్పుడైతే తీసుకోవటం మొదలెట్టామో, పావక అంటే కుకింగ్, ఉడికినటువంటి ఆహారం మనం ఎప్పుడైతే మనం తీసుకోవటం మొదలెట్టామో కోరికలు పెరుగుతాయి. మన యొక్క స్థాయి ఎక్కడుంటుంది? కామమయ జగత్తులో ఉంటుంది. కామమయ జగత్తు నుంచి మనము పవమానా స్థితిలో స్వరూప మానసిక స్థితికి వెళ్ళాలి అంటే అగ్నిని వదిలేసి సూర్యుడి యొక్క కిరణాలను పట్టుకోవటం నేర్చుకోవాలి. ఆ సూర్యుడి యొక్క కిరణాలకి ఏమని పేరు చెప్తున్నాను? పవమాన కిరణాలని చెప్తున్నాను కదా. పవమాన సుతుడు అంటూ ఉంటాం హనుమంతుణ్ణి. హనుమంతుడు సూర్యుడి దగ్గర నుంచే చాలా శాస్త్రాలు విద్య నేర్చుకున్నాడు అని కూడా మనం మన పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం. ఈ పవమాన స్థితి సూర్యుడి యొక్క కిరణాలు మనకి ఆహారంలో ఎక్కడి నుంచి లభిస్తాయి? కాయకూరల నుంచి లభిస్తాయి. ఎస్ఎస్వై ఇందుకు ఒకానొక స్థితిలో, ఒకానొక దేశకాల పరిస్థితుల్లో, ఒకానొక సంస్థ యొక్క ఆహార నియమాలు అవి ఎందుకు ప్రాచుర్యం పొందుతాయి అంటే కామమయ తలం నుంచి స్వరూపాస్థితికి మన మనస్సు ఎదగాలి అంటే ఇంకో దారి లేదు మీకు. సూర్యుడి యొక్క కిరణాలు మీరు స్వీకరించటం నేర్చుకోవాలి. ఏ సూర్యుడి యొక్క కిరణాలు మీరు స్వీకరించటం నేర్చుకోవాలి? పవమానా స్థితిలో ఉన్నటువంటి కిరణాలు మనం నేర్చుకోవాలి అంటే పచ్చికూరలు తప్ప మీరు ఇంకా ఏం తిన్నా మీకు లాభం లేదు. పవమాన స్థితికి వెళ్తాం. పవమాన స్థితి నుంచి ఇంకాస్త పరిస్థితికి వెళ్ళాలి అనుకుంటే శుచి శ్రీ విద్య శ్రీ సూక్తము ఎస్ శుచి ప్రేతో భూత్వ. శుచి అనేది మడి కట్టుకోవటము, శుచిగా ఉండటము అని ఒక అర్థము. శుచి అనేది ఈ స్థాయిలో ఉండేటటువంటి శక్తిధారల యొక్క పేరు. ఈ శక్తిధారల్ని ఫస్ట్ ఎలిమెంటల్, దీన్ని సెకండ్ ఎలిమెంటల్, దీన్ని థర్డ్ ఎలిమెంటల్ అంటాం. ఈ థర్డ్ ఎలిమెంటల్ నుంచి ఇంకాస్త కిందకి శక్తిధారలు దిగుతున్నాయి. ఏ శక్తిధారలు దిగుతున్నాయి? సెకండ్ లోగాస్, విష్ణు యొక్క శక్తిధారలు, విభిన్న తలాలలో ఏర్పడేటటువంటి బ్రిక్స్, బిల్డింగ్ బ్లాక్స్ తయారయ్యేటటువంటి శక్తిధారలు దిగుతున్నాయి. ఈ శక్తిధారలు ఎప్పుడైతే స్థూల జగత్తులోకి దిగుతాయో అప్పుడు మొట్టమొదటిసారి ఖనిజాలు ఏర్పడతాయి. కానీ ఖనిజాలు ఏర్పడటం గురించి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను మీకు ఏ విషయాన్ని థియాసఫీ మనకి చాలా స్పష్టంగా చెప్తుంది అంటే, ఏ రోజు అయితే మినరల్ కింగ్డంలో ఈ శక్తిధార విష్ణు యొక్క శక్తిధార కిందకి దిగుతూ రేడియం డిస్కవర్ అయిందో, రేడియో యాక్టివిటీ డిస్కవర్ అయిందో, ఆ క్షణములో పృథ్వీలో కుండల్ని జాగరణకి ప్రతి వ్యక్తి అర్హుడే అనేటటువంటి యాజ్ అబౌ సో బిలో నియమము, యాజ్ అబౌ సో బిలో నియమము చరితార్థమైంది. ఇంచేత ఈ కుండల్ని శక్తి స్వయం ఉత్పాదక శక్తి, ఆల్ఫా బీటా గామా ఫస్ట్ ఎలిమెంటల్ ఎసెన్స్, సెకండ్ ఎలిమెంటల్ ఎసెన్స్, థర్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్ గా కిందకి దిగుతోంది. ఇంతవరకు ప్రపంచంలో కుండలిని శక్తి గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. కానీ మీకు కనుక గుర్తు ఉంటే సుమారు 1910-1911 మధ్యలో అనుకుంటా రేడియో యాక్టివిటీ డిస్కవర్ అయింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే 1896 అనుకుంటా, హెన్రీ బెక్వెరల్ దాని గురించి చెప్పింది. కానీ అసలు ఆ రేడియో యాక్టివిటీ గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన భూమి మీద ఆ విశాల పరిణామ క్రమములో ఈ కాల చక్ర సమయంలో జరిగినప్పుడే కుండలిని శక్తి యొక్క తాకిడి, కుండలిని శక్తి యొక్క ఉపస్థితి ఇప్పుడైతే, ఇప్పుడిప్పుడే కదా మనం కంప్యూటర్ టెక్నాలజీ అర్థం చేసుకుంటున్నాం. ఒక 10 ఏళ్ల కిందట కంప్యూటర్స్ గురించి ఎవరికీ అవగాహన లేదు. ఇప్పుడు ప్రతి రోడ్డు మీద కంప్యూటర్ చెప్పబడుతోంది. అలాగే 1910-1911 ఈ కుండలిని శక్తి యొక్క ప్రమేయము ఏర్పడింది. ఈ కుండలీ శక్తి యొక్క ప్రమేయంతో పాటే ప్రాణశక్తి యొక్క ప్రమేయం కూడా స్టార్ట్ అయింది. ఈ కుండలిని, ఈ ప్రాణశక్తి థర్డ్ లోగాస్, సెకండ్ లోగాస్, లేకపోతే శివశక్తి, విష్ణుశక్తి. శివశక్తి ద్వారా కుండలిని, విష్ణుశక్తి ద్వారా ప్రాణశక్తి యొక్క శక్తిధారలు కిందికి దిగుతున్నాయి. కనుకనే ఈ 1910-1911 తర్వాత యోగ విద్య గురించి విపరీతమైనటువంటి ఫెనటిజం, విపరీతమైనటువంటి ఆసక్తి మనుషుల్లో కలగటం మొదలెట్టింది. ప్రకృతిలో ఎవల్యూషనరీ సైకిల్లో జరిగినటువంటి ప్రయత్నాల వల్ల. ఇంకా ఇక్కడ నుంచి పైకి ఎక్కుదాం మనం. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఇది ప్రతిరోజు రాత్రి మీరు చేసుకోవాలి. ఇవాళ రాత్రి మీరు అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు చెప్పు, నేను చెప్పబోయేటువంటి స్థితిని, మృత్యుముఖంలోకి ఎలా ప్రవేశిస్తాము. ప్రతిరోజు రాత్రి మీరు చనిపోతున్నారు, కానీ తేడా ఏంటి అంటే ప్రతిరోజు రాత్రి మీరు చనిపోయి అదే శరీరంలో మెలుకుంటున్నారు. చనిపోతే ఇంకో శరీరంలో మెలకు వస్తుంది మీకు, అంతే తేడా. ఆ ప్రక్రియను అర్థం చేసుకోండి. మినరల్ ఏ స్థాయిది? స్థూల జగత్తు. రాత్రి మీరు మంచం మీద పడుకున్నారు, స్థూల జగత్తు, టీవీ ఆన్లో ఉంది, స్థూల జగత్తులో మీకు ఉన్నటువంటి కాంటాక్ట్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులు, అవన్నీ మీ ఇంద్రియాల ద్వారా మీరు స్వీకరిస్తున్నారు. స్వీకరిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సీక్రెట్ డాక్ట్రిన్, యానిడెసెంట్, మృత్యు ఆశయం అయినప్పుడు ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అని చెప్పారు. ఆ ప్రక్రియని మనం ప్రాక్టీస్లో పెట్టుకోవటానికి వీలుగా బుద్ధుడు అనపాన సతి యోగము అని అందించాడు. బుద్ధుడు యొక్క జాతక కథలు మీరు చాలాసార్లు చదివి ఉంటారు. పునర్జన్మని ఒక విజ్ఞానంగా, జన్మజన్మల యొక్క సంస్కారాన్ని ఎలా పట్టుకోవాలో, ఎలా మనకి వదిలించుకోవాలో తెలిపేటటువంటి విజ్ఞానము మనకి జాతక కథల్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది. కానీ జాతక కథల వరకు మీరు వెళ్ళక్కర్లేదు. రాత్రి మంచం మీద మీరు పడుకున్న తర్వాత లాస్ట్ యాక్ట్ మీరు ఏం చేశారో, బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కుని మంచం మీదకి ఎక్కారు, అది గుర్తు చేసుకోండి. బాత్రూమ్కి వెళ్లే ముందు టీవీ ఆఫ్ చేశారు, అది గుర్తు చేసుకోండి. టీవీ ఆఫ్ చేసే ముందు టీవీలో ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఆ ప్రోగ్రామ్ని రివర్స్ గేర్లో గుర్తు చేసుకోండి. లాస్ట్ బిట్ నుంచి వెనక్కి వెళ్ళండి. మీరు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తారు? మీరు పొద్దున్న నిద్ర లేచిన క్షణానికి చేరుకుంటారు. మీరు ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు పొద్దున్న నిద్ర లేచే ముందు మీరు ఏ స్థాయిలో ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు, నిద్ర లేచారు. అంచేత మీరు వెనక్కి వెళ్తూ, మంచం మీద పడుకున్న దగ్గర నుంచి మీరు వెనక్కి వెళ్తూ పొద్దున్న నిద్ర లేచిన క్షణాన్ని మీరు జ్ఞప్తి చేసుకోగలిగేంత వరకు సులభమే. కొంచెం ప్రయత్నం చేస్తే 5-6 రోజుల్లో మీరు చేసుకోగలుగుతారు. ఇది చేసుకున్న తర్వాత ఎప్పుడో ఒక రోజు ఏ బర్స్ట్, ఒక ట్యాప్, ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. మీరు సడన్ గా 20వ తారీఖు ధ్యానం చేస్తున్నారనుకోండి, 19వ తారీఖు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఏ స్థితిలోకి వెళ్ళారో ఆ స్థితిలోకి మీరు చేతనత్వం ట్రాన్స్ మైగ్రేట్ అవుతుంది. మృత్యుముఖంలో వెళ్తున్నప్పుడు కూడా థియాసఫీ ఇచ్చేటటువంటి ఒక సలహా ఏంటి అంటే, దయచేసి చనిపోతున్నటువంటి వ్యక్తి దగ్గర గోల చేయకండి, చనిపోతున్నటువంటి వ్యక్తి బాధపడుతున్నాడు అనుకోకండి, చనిపోతున్నటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో చేసినటువంటి ప్రతి పనిని కూడా చాలా స్పష్టంగా ఒక ద్రష్టగా గమనిస్తాడు. ఆవేదన ఏముండదు, నేను ఈ పని చేశాను, ఇది తప్పు చేశాను, నేను ఈ పని చేశాను, ఇది ఒప్పు చేశాను, ఫలానా వాళ్ళతో ఇలా ప్రవర్తించాను, ఫలానా వాళ్ళతో ఇలా ప్రవర్తించాను, ఇదంతా ఓ సినిమా రీల్ లాగా అతని ముందు తిరుగుతూ ఉంటుంది. దానిని కనుక అతను గమనించుకుంటే తర్వాత అతను పుట్టబోయేటటువంటి జీవితము చాలా అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుంది. కానీ ఇది మనకి తెలియదు కనుక, చావు అంటే భయపడతాం కనుక, చావు అంటే ఒక భయంకరమైనటువంటి దుస్సప్నంగా మనం భావిస్తాం కనుక ఆ క్షణంలో శాంతంగా అతన్ని సినిమా చూడనీయకుండా, నేను వాడుతున్నటువంటి పదంలో అతిశయోక్తి ఏమాత్రము లేదు, చనిపోతున్నటువంటి వ్యక్తి ఏమీ బాధపడ్డు, సినిమా చూస్తాడు, తన జీవితాన్ని చూసుకుంటాడు సినిమాలాగా, ఎక్కడ తప్పు చేశాడో ఎక్కడ ఒప్పు చేశాడో తనకి తానే నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకుని తర్వాత ఎక్కడ పుట్టబోవాలో కూడా నిర్ణయించుకుంటాడు. మనకి ఈ విషయాలు తెలియవు కనుక మూడు రకాలుగా రియాక్ట్ అవుతాం మనం. ఇప్పుడు నిద్రకి ఎలా రియాక్ట్ అవుతున్నామో అలా, నాకు తెలిసిన వాళ్ళలో ఒక ఆమెకి ఒక విచిత్రమైన భయం పట్టుకుంది, నిద్రపోతే నేను లేవలేము అని చెప్పి ఆవిడ నిద్రపోయేది కాదు. నిజంగా జరిగిన సంఘటన అది. తర్వాత చాలా కష్టపడ్డారు, మెంటల్ హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్లారు, సరే తగ్గింది ఏదో యాంగిల్తో. కానీ మృత్యువు గురించి ఈ భయం ఉంది మనకి, మృత్యు తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. నిద్రపోయాం, మళ్ళా లేవలేమో, మళ్ళా లేవవేమో అనే మీకు అనుమానం ఉంటే నిద్రపోం కదా, అది ఒక స్థితి. అంచేత మృత్యు గురించి మనం మాట్లాడడం, మృత్యు గురించి మాట్లాడటం ఒక అమంగళమేమో, దాని గురించి మనం మాట్లాడుకోవేమో అనే స్థితికి దిగజారే మనం. మన జీవితంలో జరిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి సంఘటన, మనం కోరుకోవలసినటువంటి ఆ అద్భుతమైనటువంటి సంఘటనను వదిలేసుకుని అమ్మాది ఎప్పుడు వస్తుందో దాన్ని ఎలా తప్పించుకోవాలో అనేటటువంటి ఒక అప్రోచ్ టువర్డ్స్ డెత్, దాన్ని వదిలేసుకోవాలి. రెండో అప్రోచ్ ఏం చేస్తాం, పుట్టే గిట్టక మానం కదా, చావాల్సిందే కదా, చస్తాం, ఏం చేస్తాం. నెగిటివ్ యాటిట్యూడ్, తప్పక తప్పదు కదా, యు హ్యావ్ టు డై, సరే వి విల్ డై, చచ్చేటప్పుడు చేద్దాం, దాని గురించి ఆలోచన ఎందుకు. ఇది రెండో అప్రోచ్. మూడో అప్రోచ్, అసలు పునర్జన్మ అంటూ ఉంటే కదా, ఉన్నది ఒకటే జన్మ, చేయగలిగిందేదో మనం చేద్దాం, తర్వాత ఏమవుతుంది, ఏమీ అవ్వదు, ఇంకో జన్మ లేనే లేదు. ఈ మూడు సిద్ధాంతాలు తప్పే, ఖచ్చితంగా పునర్జన్మ ఉన్నది. ఆ పునర్జన్మ ఎందుకో ఎసెన్షియల్ అంటే మన గ్రోత్కి ఎసెన్షియల్. ఏడో క్లాస్ చదివిన వాడు ఏడో క్లాస్లో చచ్చిపోతే ఎనిమిదో క్లాస్కి వెళ్తాడు, ఎనిమిదో క్లాస్లో చచ్చిపోతే తొమ్మిదో క్లాస్కి వెళ్తాడు, తొమ్మిదో క్లాస్లో చచ్చిపోతే పదో క్లాస్కి వెళ్తాడు. అంచేత ఆ చావు మీద మీకు దృష్టి ఎలా ఉండాలి అంటే, నేను ఇంకొక ఉచ్చ స్థాయికి వెళ్తున్నాను, మనకి తెలియకుండా ఈనాటి వరకు ప్రకృతి మనకి సహకరిస్తూ వచ్చింది, అన్ని పనులు ప్రకృతి చేస్తోంది. ఇప్పుడు కూడా అంతే కదా, మనం అన్నం తింటాం, రుచికరమైనటువంటి వంటలు చేసుకుంటాం, ఆ రుచికరమైనటువంటి వంటలు చేసుకున్న తర్వాత నాలుక కిందకి దిగుతుంది, అది దిగాక ఏమవుతుంది, ఎలా అరుగుతుంది, ఏ ఎంజైమ్స్ వస్తాయి, ఏ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వస్తాయి, ఏ విధంగా అవి అరుగుతాయి, మనకెవరికీ తెలియదు కానీ మనందరికీ అరుగుతోంది. అరకపోయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరికో ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందని బాధపడతారు తప్ప కదా. అదేవిధంగా ఈ మృత్యువు మనము ఖచ్చితంగా ఎదుర్కొని మృత్యువు యొక్క కదా అని నవరాత్రుల్లో మనం పూజ ఎప్పుడు చేస్తామంటే డే టైంలో రాత్రి హాయి పేరు మాత్రం ఏమిటది నవరాత్రులు. రాత్రి రాత్రి జరిగేటటువంటి సాధనలే చాలా ఇంపార్టెంట్, చంద్రుడు ఉన్నప్పుడు చేసేటటువంటి సాధనలే చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణుడు మిగతా సాధనలు ఏదైనా మీరు చెప్పుకోండి, ఆ సాధన గురించి అవగాహన లేదు, కానీ ఒక రెండు మూడు చిన్న కథలు చెప్పి యోగ విద్యలో దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఈ క్షణంలో ఈ రోజు కూడా ప్రకృతి మీకు సహకరిస్తుంది. ప్రకృతి యొక్క సహకారాన్ని వదిలేసి మీ జీవితం యొక్క పరిణామ క్రమాన్ని మీ చేతిలోకి తీసుకోవటమే పునర్జన్మ మృత్యు యొక్క రహస్యాన్ని తెలుసుకోవటం, దాన్ని యోగ విద్య. అంతట చంద్రమండలంలో ఇద్దరు గురువులు, మాస్టర్ మౌర్య, మాస్టర్ కేహెచ్ అని థియోసాఫికల్ సొసైటీలో చెప్తాం, వాళ్ళు అప్పుడు అడవిలో జీవిస్తూ ఉండేవారు. అడవిలో
ఇప్పుడు ఎలా ఈ కోయ వాళ్ళు ఈ ఆఫ్రికన్ ట్రైబల్స్ ఎలా జీవిస్తున్నారు. చంద్రమండలంలో ఇప్పుడు గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆదిమవాసులుగా జీవిస్తూ ఉండేవారు. జీవిస్తూ ఉన్నప్పుడు యానిడెసెంట్ బ్లావెట్స్కి జిడ్డు కృష్ణమూర్తి ఈ మాస్టర్ మౌర్య మాస్టర్ కేహెచ్ దంపతులుగా ఉండేవారు. అప్పుడు మాస్టర్ మౌర్య భర్తగాను కేహెచ్ భార్యగాను ఉండేవారు. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ మూడు జంతువులు అక్కడ ఉండేవి. ఒక జంతువు యానిడెసెంట్, మీరేమో దాన్ని కంగారు పడకండి, వాళ్ళని నేను కించపరచటం కూడా లేదు, వాళ్ళు రాసుకున్నదే ఇది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సంఘటన స్వయముగా యానిడెసెంట్ లెడ్బీటరు మ్యాన్ విదన్ హౌ వేర్ అనేటటువంటి పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో రాసుకున్న సంఘటన ఇది. మూడు జంతువులుగా ఉన్నాయి. ఎవరా జంతువులు? యానిడెసెంట్ బ్లావెట్స్కి జిడ్డు కృష్ణమూర్తి జంతు రూపంలో ఉన్నాయి. ఎవరి దగ్గర జంతు రూపంలో ఉన్నారు వాళ్ళు? మాస్టర్స్ దగ్గర. ఆ కార్యకారణ సంబంధము ఎలాగే ఉంటుందో మీరు ఊహించుకోండి. అది జంతు స్థాయిలోనే మీ గురువుతో మీకు లింక్ ఏర్పడుతుంది. అప్పటికాయన గురువు అయి ఉండడు. కానీ బహుని మే వ్యతీతాని జన్మ అని తవచార్జున, చాలా జన్మలు నువ్వు నేను కలిసి జన్మించాం. నేను మానవుడిగా పుట్టిండొచ్చు, నువ్వు జంతువులో పుట్టిండొచ్చు. సిద్ధిసాయి కథలో కూడా అదే చెప్తాడు కదా. సిద్ధిసాయి కథ ఏంటి జరిగిందే కదా. సిద్ధిసాయి చరిత్రలో కూడా ఏం చెప్తాడు ఆయన, నాతో పాటే మీరు కూడా నా గురువు ఆశ్రమంలో ఉన్నారు కిందటి జన్మలలో. నేను సిద్ధిసాయిగా ఎదగలిగాను, మీరు మానవులుగానే ఉన్నారు. ఇంకొంతమంది కప్ప పాములుగా కూడా జన్మించారు సిద్ధిసాయి కథలో, సిద్ధిసాయి చరిత్రలో మీకు ఇది కనిపిస్తుంది. అంచేత గురు శిష్య సంబంధం ఉందే, అనేక జన్మల సంబంధం. ఏదైంది ఒకరోజు అడవిలో మాస్టర్ మౌర్య మాస్టర్ కేహెచ్ వాటికి వెళ్ళినప్పుడు ఈ మూడు జంతువులు ఇంటికి కాపలాగా పెట్టారు. యానిడెసెంట్ని ఒకటి కుక్క, ఒకటి బల్లి లాంటి ఒక జంతువు అని రాస్తారు అక్కడ ఆ పుస్తకంలో. మనం మూడు జంతువులే అనుకుందాం. మనం యానిడెసెంట్ ఒక జంతువ, బ్లావెట్స్కి ఒక జంతువ, ఇంకోటి జిడ్డు కృష్ణమూర్తి ఒక జంతువ. వీళ్ళు ఆ వాటికి వెళ్ళిన మరుక్షణమే వీళ్ళ శత్రువులు వీళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద ఆక్రమణ చేశారు. ఈ జంతువులు పిచ్చి కేకలు పెట్టే అప్పుడు చిన్న చిన్నగా పిల్లల్లా ఇద్దరు ముగ్గురు ఈనాడు థియోసాఫికల్ సొసైటీలో గురువులుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు అక్కడ పిల్లలుగా పుట్టి ఉన్నారు. వాళ్ళు కూడా అరుస్తే దగ్గరలోనే ఉన్నటువంటి మాస్టర్ మౌర్య మాస్టర్ కేహెచ్ ఇద్దరు తిరిగి వస్తారు. తిరిగి వస్తే వెనకాతని నుంచి ఒక శత్రువు మాస్టర్ మౌర్యాన్ని చంపబోతాడు. బ్లావెట్స్కి ఒక్క ఎగురు ఎగిరి ఆ జంతువు తన ప్రాణాలు అర్పించేస్తుంది. అంటే తన మాస్టర్ మీద పడేటటువంటి కత్తి దెబ్బ, మాస్టర్ మీద పడేటటువంటి వేటు ఆ జంతువు మీద పడుతుంది, ప్రాణాలు అర్పించేస్తుంది, చచ్చిపోతుంది. సంకల్పం, నా మాస్టర్ నా యజమానిని నేను రక్షించాలి, ఆ రక్షించటానికి నా ప్రాణాలు ఇచ్చేసినా సరే అనేటటువంటి తీవ్రమైనటువంటి సంకల్పము. తర్వాత చెప్తాను దీన్ని ఎందుకు అండర్లైన్ చేస్తున్నాను. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు యానిడెసెంట్ బ్లావెట్స్కి రక్షణగా వెళ్తుంది. బ్లావెట్స్కి రక్షణగా వెళ్తున్నప్పుడు కాలు మీద ఒక దెబ్బ తగులుతుంది ఆ జంతువుకి. కుంటి వెళ్ళిపోతుంది, అవిటి వెళ్ళిపోతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత జీవిస్తుంది. కానీ గురువుల స్థాయిలో ఉన్నటువంటి ఆ ఇద్దరు ఉన్నారే మార్స్ కేహెచ్ నా పిల్లల్ని వీళ్ళు రక్షించారు అనేటటువంటి ప్రేమతో దాన్ని చాలా దగ్గరగా పెంచుతారు. ఒక పని చేసింది, ఆ పని చేయటం వల్ల అది ఏమైంది ఆ గురువులకి దగ్గరగా వెళ్ళింది. ఇది గురువులకి ఎందుకు దగ్గరగా వెళ్ళింది? ఓ సంకల్పం తీసుకుంది, తన ప్రాణాలైనా ఇచ్చేసింది, సంకల్పంతో గురువులకి దగ్గరగా అయింది. జిడ్డు కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి యొక్క ఈనాటి స్థాయి తెలుసుకున్నటువంటి వ్యక్తులకి విజ్డమ్ ఎందుకు ఆయనలో ప్రతిబింబించిందో చాలా అర్థమవుతుంది. ఏం చేశాడు జిడ్డు కృష్ణమూర్తి అక్కడ? బ్లాడెక్స్కి ప్రాణం ఇచ్చేసింది. యాడి పేషెంట్ ఏం చేసింది? ప్రాణం ఇచ్చేస్తున్నటువంటి దానికి తోడ్పడింది జిడ్డు కృష్ణమూర్తి. తను ఒక జంతువు రూపంలోనే ఉన్నాడు. ఏం చేశాడు? వీటి మీద ఈ ఆక్రమణ జరుగుతోంది అని చెప్పి కేకిచ్చికి చెప్పి లాక్కొస్తాడు. విజ్డమ్, ఎవరిని తీసుకొస్తే సహాయం ఉండుతుందో దాన్ని తీసుకొస్తాడు. ఈ మూడు రకాల పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి పునర్జన్మ యొక్క లక్షణాలు అర్థమవుతాయి, కారణ జగత్తు అర్థమవుతుంది, జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి ఎదుగుతారు అని సీక్రెట్ డాక్టర్ చెప్తుంది. దాన్ని ఇంకాస్త మనము యోగ భాషలో చెప్పుకోవాలి అంటే జ్ఞాన యోగము, కర్మయోగము, రాజయోగము, ఇది మూడు యోగాలు. ఈ మూడు యోగాలు మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాము, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాము అనేది మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ మూడు ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు, గమనించండి. అంతకంటే ఎక్కువ డీప్గా వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళినా మీరు వినరు కూడా. అంచేత ఈరోజు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు మీకు జ్ఞానయోగము ఉంది, రాజయోగము ఉంది, కర్మయోగము ఉంది. ఈ మూడు మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో కాస్త జాగ్రత్తగా గమనించుకుంటే మీరు నిద్రలోకి వెళ్ళరు, మీరు సమాధిలోకి వెళ్తారు. దీన్ని గమనించుకోవటం ఎలా అన్నది మీకు ఎదురిస్తున్నా. ఇంకేంటే అది చెప్తే వచ్చేది కాదు. అది సైకిల్ బ్యాలెన్స్ చేయాలి. ఇంకేది సైకిల్ బ్యాలెన్స్ చేయాలంటే మీరు చెప్తే నమ్మరేను. నేను బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు హృషికేష్ ముఖర్జీ యొక్క మేనల్లుడు సినిమాటోగ్రఫీ గురించి లెక్చర్ ఇవ్వటానికి వచ్చాడు. వస్తూ లైబ్రరీకి వచ్చాడు. సెంట్రల్ లైబ్రరీ అని సుమారు 15 లక్షల పుస్తకాలు ఉన్నాయి బనారస్ హిందూ యూనివర్సిటీలో.
కామమే శరీరాన్ని ఉపయోగించుకుని ఆలోచనల యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఈ ట్రయడ్, ఈ మూడింటిని ఉపయోగించుకుని జీవాత్మ, ఆ జీవాత్మ నుంచి ఇంకాస్త పైకి ఎక్కి ఆది అనుపాదక స్థలంలో ఉన్నటువంటి ఆ గురు చేతనత్వము, ఆ మాస్టర్స్ యొక్క చేతనత్వము, ఆ గ్రహస్థితుల యొక్క చేతనత్వము, లేకపోతే ఆ ఋషుల యొక్క చేతనత్వం వైపు ఎలా ప్రయాణించాలో, ఆ ప్రయాణంలో మృత్యువు పునర్జన్మ మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇవాళ కొంచెం అర్థం చేసుకుందాం మనం. కానీ ఇది అర్థం చేసుకునే ముందు ఒక విషయాన్ని మాత్రం మీరు, నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఆ రిపీట్ చేసి చెప్పటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, ఇవాళ మీరు చదువుకున్నటువంటి అర్థం చేసుకున్నటువంటి విషయాలు రేపు మీరు ఒక థియోసాఫికల్ బుక్ కనుక తీసి చదివితే మీకు అది అర్థం అవటం మొదలెట్టాలి అని నా కోరిక. ఈ బ్యాక్గ్రౌండ్ మీకుంటే థియోసాఫికల్ లిటరేచర్లో ఏ బుక్ అయినా మీరు తీసి చదవండి, మీకు ఖచ్చితంగా సంపూర్ణంగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నా ఇక్కడ? ఇక్కడ మూడు చెప్పుకున్నాం మనం, విల్, విజ్డమ్, యాక్షన్. దీన్నే ఒకే చేతనత్వం యొక్క మూడు రూపాలుగా పుస్తకాల్లో చెప్తూ ఉంటాం. దాన్నే మన థియోసాఫికల్ లిటరేచర్లో లోగాస్ అని చెప్తూ ఉంటాం. ఫస్ట్ లోగాస్, సెకండ్ లోగాస్, థర్డ్ లోగాస్. మన పురాణాలలో, మన వేదాలలో ఉపయోగించినటువంటి భాష కనుక మనం తెలుసుకుంటే దాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లేకపోతే థర్డ్ లోగాస్, సెకండ్ లోగాస్, ఫస్ట్ లోగాస్ అనేటటువంటి చేతనత్వాన్ని కనుక గురు చేతనత్వంగా మనం అర్థం చేసుకోగలిగితే, ఈనాడు ప్రచారంలోకి విరివిగా వస్తున్నటువంటి దత్త సాంప్రదాయాన్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అత్రి యొక్క, అనసూయ యొక్క కుమారుణ్ణి దత్తాత్రేయుడు అంటాం మనం. ఈ మూడు కానటువంటి. ఇక్కడ చూస్తే స్థూల శరీరము, కామమయ శరీరము, మనోమయ శరీరము. ఇక్కడ చూసుకుంటే అబ్స్ట్రాక్ట్ మైండ్, ఇంట్యూషన్, ఆత్మ. ఇక్కడ చూసుకుంటే పేర్లు అయితే మనం వాటికి పెట్టాం, మనం యాక్షన్, విజ్డము, విల్ అని. ఈ మూడు కానటువంటి చేతనత్వం ఏదైతే ఉన్నదో, అత్రి అనేటటువంటి చేతనత్వం ఏదైతే ఉన్నదో, ఆ చేతనత్వాన్ని మనము గురువు అని పిలుస్తూ ఉంటాం. మనం థియోసాఫికల్ సొసైటీలో ట్రినిటీ అని పిలుస్తూ ఉంటాం దాన్ని. ఈ పదాలు మీరు కనుక అర్థం చేసుకుంటే ఏ ఆధ్యాత్మికమైన పుస్తకాన్ని మీరు తీసినా ఒకే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. క్రిస్టియానిటీ అయినా సరే, ముస్లిం కల్చర్ అయినటువంటి అయినా సరే, పర్షియన్ కల్చర్ అయినటువంటి అయినా సరే, ఏ కల్చర్ అయినా సరే, చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే ఈ మూడింటిని దాటి ఏమవుతుందో ఆలోచిద్దాం. థర్డ్ లోగాస్ నుంచి అంటే మన పురాణాలలో ఉన్నటువంటి ఏ శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం? రుద్ర, శివ ప్రిన్సిపల్. రుద్ర చేతనత్వం నుంచి శక్తి ధారలు కిందకి దిగటం మొదలవుతాయని చెప్పాను నేను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రెండింటిని మనం వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రుద్ర శక్తి ధారలు, శివ శక్తి ధారలు, లేకపోతే థర్డ్ లోకాస్ నుంచి వస్తున్నటువంటి శక్తి ధారలు మొట్టమొదట ఆత్మస్థితికి దిగుతాయి. ఉపనిషత్తులో ఏకోహం భవిష్యామ మొట్టమొదట ఒకటే ఉన్నది, అది అనేకంగా మారాలి అనేటటువంటి కోరిక దానికి కలిగింది అనేటటువంటి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ నుంచి బుద్ధి తలానికి ఇంకాస్త శక్తి ధార దిగుతుంది, ఇక్కడ నుంచి మనస్సులో రెండు భాగాలుగా ఇంకాస్త శక్తిధారలు దిగాయి, ఇంకాస్త కిందకి కామమైన శక్తిధారలు, ఇంకాస్త కిందకి స్థూలమైనటువంటి శక్తిధారలు. ఇక్కడ మీ మనస్సును కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే పునర్జన్మ ఎత్తేటటువంటి ఈ జీవాత్మ ఎలా ఏర్పడుతుందో చెప్పడానికి నేను ప్రయత్నం చేయబోతున్నాను. నేను కొంచెం కష్టమైనటువంటి విషయమే అది, కానీ మీరు కొంచెము నిన్న చెప్పినవి మళ్ళీ రీక్యాపిచ్యులేట్ చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉంటే చాలా స్పష్టంగా మనకి చాలా సులభంగా బోధపడుతుంది ఏం జరుగుతుందో ప్రకృతిలో. ఇంచేత మనకి బోధపడుతుంది అంటే ఇది మన శరీరాలలో జరిగినటువంటి సంఘటనే. వేల వేల సంవత్సరాల కిందట, కోట్ల కోట్ల సంవత్సరాల కిందట ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగితేనే ఈ శరీరాలు మనకి ఏర్పడ్డాయి. ఏం జరిగింది అక్కడ? ఐదు తలాలలో ఆత్మ, బుద్ధి, మనస్సు, కామము, స్థూలానికి సంబంధించినటువంటి తలాలు ఏర్పడ్డాయి, ప్లేన్స్ ఏర్పడ్డాయి. ప్లేన్స్ ఏర్పడ్డాయి అన్నదానికి ఒక ఉదాహరణగా మనం తెలుసుకోవచ్చు. స్థూల జగత్తు యొక్క ప్లేన్ తలము అంటే దాని యొక్క విశాలత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. పృథ్వీ గ్రహం గురించి నేను మాట్లాడటం లేదు, సోలార్ సిస్టమ్ గురించి నేను మాట్లాడటం లేదు. మనకి దృశ్యమాన జగత్తులో టెలిస్కోప్లో 6000 లైట్ ఇయర్స్ దూరంగా ఉన్నటువంటి ఒక గెలాక్సీ కూడా జాగ్రత్తావస్థలో స్థూల చక్షువులతో టెలిస్కోప్ ఉపయోగించిన, అలాగే మైక్రోస్కోప్ ఉపయోగించి సెంటీమీటర్లోని కోటి వంతు లక్ష వంతులు కూడా మనం గమనించడానికి తగినటువంటి స్థాయిని చేరుకున్నాం మనం. ఈ స్వీప్ ఉందే 6000 లైట్ ఇయర్స్ దూరం నుంచి పరమాణువులో ఉన్నటువంటి ఒక కోటి వంతు దూరం వరకు కూడా గమనించగలిగేటటువంటి చేతనత్వాన్ని స్థూల జగత్ అంటాం మనం. అదే అర్థం చేసుకోండి, ఆ స్థూల జగత్ అనేటటువంటి మాట ఈ స్థూల శరీరం గురించి మాట్లాడుకోవటం లేదు. ఆ స్వీప్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ తలము ఎంత విశాలమైనటువంటి తలం ఏదో ఆలోచించుకోండి. దానిని థియాసఫిస్ట్ ఏం చెప్తారు అంటే అత్యంత ఘనమైనటువంటి స్థితి, ద డెన్సెస్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఆ డెన్సెస్ట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఒక ప్లేన్, ఒక తలం అది. ఆ తలంలో గ్రహాలు ఏర్పడుతూ ఉంటాయి, గెలాక్సీస్ ఏర్పడుతూ ఉంటాయి, నక్షత్రాలు ఏర్పడుతూ ఉంటాయి, ఎమిబాలు ఏర్పడుతూ ఉంటాయి, హైడ్రోజన్ యాటమ్ ఏర్పడుతూ ఉంటాయి, హైడ్రోజన్ యాటమ్లో చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ దగ్గర నుంచి అనంత సువిశాలమైనటువంటి గెలాక్సీస్ వరకు కూడా ఉన్నటువంటి తలం ఉందే, దీనిని మనము స్థూల తలము అని చెప్తాం మనం. ఈ స్థూల తలము నుంచి కామమే తలానికి వెళ్ళామనుకోండి మనం, దీనికంటే సుమారు 10 రెట్లు ఎక్కువ విశాలం కలిగి ఉంటుంది. అంచేత ఇక్కడ 1 నుంచి 10 అనే అంకెలు మనం వేసుకుంటే, కామమే తలానికి 10 రెట్లు అంకెలు వేసుకోవాలి అంటే నెంబరింగ్లో దాన్ని ఏమని చెప్పుకోవాలి మనం, 100. ఇది 10 అనుకుంటే ఫిజికల్ ప్లేన్లో దీన్ని 100 అనేటటువంటి అంకె శాస్త్రాలే ఇచ్చేది. అంటే దాని విషయాలతో మీరు ఊహించుకోండి ఆ కామమయ తలము ఎంత విశాలంగా ఉంటుందో. ఈ కామమయ తలము కంటే 10 రెట్లు ఎక్కువ మనస్సు యొక్క దృశ్యమాన తలము. దృశ్యమాన తలము అంటే స్వరూప రూపాలు ఎక్కడైతే మనం ఊహించగలమో ఆ తలము. ఇది మనిషి దర్శించగలిగేటటువంటి స్థాయి కనుక విశ్వరూప దర్శనము శతశోధ సహస్రశ అంటాం. ఆ శతశోధ సహస్రశ అనే మాట శాస్త్రాలలో ఎప్పుడు వాడినా కూడా అది అంతేలే అని వాడాం మనం. చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా ఒక విశేషమైనటువంటి భావాన్ని మీకు అందజేయటానికి ఉపయోగించేటటువంటి పదాలే వాడుతాయి తప్ప చాలా చోట్ల కమెంటరీలో శతము సహస్రము అంటే అనంతం బదులు వాడారు, నా ఉద్దేశంలో అలా వాడి ఉండరు అని. శాస్త్రజ్ఞులు కానీ పండితుల్ని కానీ నేను ఛాలెంజ్ చేసేదంత జ్ఞానము నాకు లేదు. కానీ ఒక శాస్త్రంలో, ఒక యోగ శాస్త్రంలో శతశోధ సహస్రశ అనేటటువంటి మాట వాడారు అంటే అనంతం అనే మాట వాడకుండా దాని అర్థం ఏమిటి అంటే కామమే తలము దృశ్యమానమైనటువంటి మనస్సు యొక్క పరిధిలో. అందుకే అర్జునుడు దివ్యం దదామి తే చక్షుః, స్థూల జగత్తు కాకుండా కామమే జగత్తు మనస్సులో ఉన్నటువంటి దృశ్యమాన తలము అరూపస్థాయి కాకుండా స్వరూపస్థాయిలో జరిగేటటువంటి ఆ విశ్వరూప దర్శనాన్ని మెంటల్ ప్లేన్ యొక్క స్వరూపస్థాయి ప్లేన్. ఈ ప్లేన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి నేను ఈ ఉదాహరణలు ఇస్తున్నాను, కానీ ఆ ఉదాహరణలు ఇవ్వటం వల్ల ఇంకా బాగా కన్ఫ్యూజ్ అయిపోతే దాన్ని సైన్స్ అంటారు అని మా ఫ్రెండ్ ఒకతను చెప్తూ ఉండేవాడు. రామకృష్ణ, సైన్స్ అంటే నీకేంటో తెలియదేమో, అందరికీ తెలుసున్న విషయము ఎవరికీ తెలియకుండా చెప్పగలిగితే అది సైన్స్. ఎలా అన్నాడు, ఎలా అంటే ఉప్పు అంటే అందరికీ తెలుస్తుంది కదా, అదే ఎంఎస్సిఎల్ అన్నావు అనుకో అందరికీ తెలియదు, అంచేత అది సైన్స్. అంచేత ఇంతవరకు మీకు నేను చెప్పింది అర్థమైందేమో, అది సైన్స్గా మారుద్దాం అని చెప్పి ఉదాహరణ ఇస్తున్నాను నేను. కానీ ఆ భావాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే ఆ స్వీప్, ఆ మానవ మస్తిష్కము మన చేతనత్వము, మనస్సు కాదు కాన్షియస్నెస్, మన చేతనత్వము ఆ తలాన్ని ఎలా పట్టుకోగలుగుతుందో కనుక మీరు అనుభూతి చెందగలిగితే ఆత్మ సాక్షాత్కారం అంత కష్టం కాదు. ఈ క్షణమే జరుగుతుంది మీకు, దాన్ని పట్టుకోవటం కష్టం కావచ్చు, ఆ అనుభూతిని మీరు ఇంటి వరకు తీసుకువెళ్ళటం కష్టం కావచ్చు, కానీ ఆ అనుభూతి అంత కష్టమైంది కాదు. స్థూల ప్లేన్, ఫిజికల్ ప్లేన్ అర్థమైంది కదా మీకు ఎంత విశాలమైనదో. అంత విశాలమైనటువంటి ఆ ఫిజికల్ ప్లేన్ నుంచి సూక్ష్మ కామమయ తలము 10 రెట్లు విశాలము అన్నాం. అంతకంటే 10 రెట్లు ఏది విశాలము, మనోమయ తలం కాదు. మనోమయ తలములో మనము చూడగలిగేటటువంటి స్వరూప మనస్సు యొక్క తలము 10 రెట్లు విశాలము. ఈ 3 తలాలలో జరిగేటటువంటి మార్పుల్ని కొంచెం గమనించుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో యాజ్ అబౌవ్ సో బిలో నియమ ప్రకారము ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఏమి జరుగుతుందో ఖచ్చితంగా అదే ప్రక్రియ మీరు చనిపోతున్నప్పుడు కూడా జరుగుతుంది. చనిపోయిన తర్వాత సూక్ష్మలోకాలలో, స్వర్గలోకాలలో ఏ ఏ మార్పులు చేర్పులు జరుగుతాయో, మీరు రాత్రి నిద్రపోయినప్పుడు మళ్ళా నిద్ర లేచేటప్పుడు ఈ రాత్రి మీరు పడుకున్న 6 గంటల్లోనూ 7 గంటల్లోనూ మొత్తము అదే ప్రక్రియను జరుగుతాయి. యాజ్ అబౌ సో బిలో అనేటువంటి ఫార్ములా అందుకు ఉపయోగపడుతుంది. అంచేత ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ స్వీప్స్ ప్రతిరోజు రాత్రి మీకు అనుభూతిలోకి వస్తాయి. మనం అది గమనించాం. మనం మనకేమిటి అంటే ఈ స్థూల జగత్తులో జరిగినటువంటి, స్థూల జగత్తులో జరుగుతున్నటువంటి, జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి విషయాలే మనకి ముఖ్యం. కానీ సూక్ష్మ జగత్తులోను, సూక్ష్మ జగత్ అంటే నా ఉద్దేశము కామమయ తలంలో, సూక్ష్మ జగత్తు కాకుండా ఇంకొక తలం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. వాడుక భాషలో కాజల్ ప్లేన్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఆ కాజల్ బాడీ, కారణ శరీరం ఎలా నిర్మించబడుతుందో చెప్పుకోవటానికే ఈ ప్రయత్నం అంతా నేను చేస్తున్నాను. కానీ ఈ ప్రయత్నం అంతా ఎందుకు అంటే, ఈరోజు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఇవాళ నేను ఇక్కడ చెప్పిందంతా కూడా మీకు దృగ్గోచరమవుతే నా ఈ ప్రయత్నము సఫలమే. కొన్ని ఉదాహరణలు, కొన్ని విషయాలు వాస్తవానికి అంత దగ్గరగా ఉండకపోవచ్చు. ఇచ్చారంటే యోగ విద్య చాలా కాంప్లెక్స్ సైన్స్. ఏదో 2 ముక్కల్లో 3 ముక్కల్లో ఒక ఫార్ములా చెప్పినట్టు మనం చెప్పలేము. కానీ దాని ఫండమెంటల్స్ ఉన్నాయే, ఆధారభూతమైనటువంటి తత్వాలు, వాటిని మాత్రం మనం సంపూర్ణమైనటువంటి అవగాహనకి తీసుకురావచ్చు. అంచేత స్థూల జగత్తు నుంచి కామమయ జగత్తులోకి, కామమయ జగత్తు నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం మనం, అరూప మనస్సు కంటే ముందు ఉన్నటువంటి స్వరూప మనస్సు. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇదే చాలా ప్రముఖమైనటువంటి ప్లేన్. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సు, మనోమయ తలమే చాలా ముఖ్యము. మీరు ఇటు వచ్చినా అటు వెళ్ళినా మనోమయ తలంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత దీన్ని ఇంత రిపీటెడ్గా స్ట్రెస్ చేస్తున్నాను. ఒకసారి మీరు చెప్పారు కదా మాస్టారు మీకు అర్థం కాలేదు, ప్రాబబ్లీ నాకే అర్థం కాలేదు నేనేం చెప్తున్నాను. ఆ తల అలాంటిది, ఆ మనస్సు యొక్క ప్లేన్ అలాంటిది. అంచేత ఈ మనోమయ తలంలో ఇక్కడ వరకు మనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రకరకాల అనుభూతులు ఉన్నాయి. ఈ తలము ఏంటి తలం? ఇది అరూప. అరూప తలం అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకోండి. ఇది అర్థమవుతే కారణ శరీరంలోకి ప్రవేశము చాలా సులభంగా జరుగుతుంది. దాన్నే థియాసఫిస్ట్ కాజల్ బాడీ అన్నారు. కాజల్ అంటే కాజ్. ఈ సృష్టి మొత్తానికి ఏది కారణమో, ఈ సాధనల మొత్తానికి ఏది కారణమో ఆ శరీరం వైపు మనము ప్రయాణించబోతున్నాం. ఇప్పుడు ఇదేంటిది? త్రిభుజము. ఎన్ని రకాల త్రిభుజాలు ఉంటాయి? జామెట్రీ కనుక మనం చదువుకుంటే ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాడు, రకరకాల ట్రయాంగిల్స్ చెప్తాడు. నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీశాను. ఇలా ఎన్ని ట్రయాంగిల్స్ నేను గీయగలను, ఎన్ని రకాల ట్రయాంగిల్స్ నేను గీయగలను? ఇలాగా అమెరికాలో ఇంకో లెక్చరర్ జామెట్రీ లెక్చర్ ఏదో ట్రయాంగిల్స్ గీస్తూ ఉంటాడు, రష్యాలో ఎవడో ట్రయాంగిల్స్ గీస్తూ ఉంటాడు, చిన్న కుర్రాడు ట్రయాంగిల్ అని తెలియకుండా రకరకాల గీతలు గీస్తూ ఉంటే ట్రయాంగిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ప్రపంచంలో ఇలాగ ఒకే క్షణంలో ఎన్ని రకాల ట్రయాంగిల్స్ ఏర్పడుతూ ఉంటాయో, ఈ ట్రయాంగిల్స్ అన్నిటికీ మూలభూతమైనటువంటి ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఆ మూలభూతమైనటువంటి ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? 3 బిందువులు కలిసేటటువంటి ఒక రూపము. అంతే కదా ట్రయాంగిల్ అంటే. ఎనీ 3 కార్నర్స్ ఎప్పుడైతే కలుస్తాయో దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. అంచేత ట్రయాంగిల్ అనేటటువంటి దృశ్యమాన ఒక బిందువుని కానీ ఒక రూపాన్ని కానీ మనం చూసుకుని ఎక్కడి వరకు ఊహించగలుగుతున్నాం? మనం అనంతమైనటువంటి ట్రయాంగిల్స్ ని ఊహించగలుగుతున్నాం. అన్ని ట్రయాంగిల్స్ మనకి అనుభవంలోకి రావు, అన్ని ట్రయాంగిల్స్ మనం చూడలేము. ప్రపంచంలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో, కానీ ట్రయాంగిల్స్ అనేవి స్థూల జగత్తులోనే ఉన్నాయా? సూక్ష్మ జగత్తులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో, సూక్ష్మ జగత్తులోనే ఉన్నాయా? మనస్సులో ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడతాయో, ఈ ట్రయాంగిల్స్ అన్నిటినీ సింబలైజ్ చేసేటటువంటి ఆ పదము ఉండే పద అర్థము, పదార్థము అని ఏదైతే మనం వాడుతూ ఉంటామో ఈ పదార్థం గురించి మనం మాట్లాడము. ఆధ్యాత్మికతలో పదార్థం గురించి మనం మాట్లాడేది ఈ తలము గురించి. విశాలమైనటువంటి అనంతమైనటువంటి భావాన్ని మనకి కలగజేసేటటువంటి ఆ పదజాలం గురించి ఏం మాట్లాడతాం మనం? ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్య మనసాసహ. ఎక్కడవుతే మన వాక్కులు చెప్పలేము అక్కడ. కానీ ఒక అనుభూతి ఉంది మీకు, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానో అనుభూతి మీకు తెలుస్తోంది. ఏం చెప్పాలనుకుంటున్నానో, కానీ ఏం చెప్పాలనుకుంటున్నానో అది నేను ఖచ్చితంగా మాటల ద్వారా చెప్పలేకపోతున్నాను. కానీ దేని ద్వారా చెప్పగలుగుతున్నాను? మాటల వెనకాతలు ఉన్నటువంటి ఆ భావ పరంపర ఉన్నదే, ఆ భావ పరంపర యొక్క ఈ విశాలమైనటువంటి లోకాన్ని అరూపా మనస్సు అంటాం. ఈ అరూప మనస్సు యొక్క ఆ విశాలత్వాన్ని, ఆ తలం యొక్క ఎక్స్టెన్షన్ని ఊహించుకోండి మీరు. ఇందుకు ఈ తలం యొక్క ఎక్స్టెన్షన్ని ఊహించుకోమని చెప్పాను అంటే, ఇదంతా ఆత్మతలము, బుద్ధితలము, అరూప మనస్సు యొక్క తలము, స్వరూప మనస్సు యొక్క తలము, కామమయ చేతనత్వం యొక్క తలము, స్థూల జగత్తు యొక్క తలము. ఈ తలాలన్నీ దేనివల్ల ఏర్పడుతున్నాయి? థర్డ్ లోకాస్ నుంచి వచ్చేటటువంటి శక్తిధారల వల్ల. అంచేత ఒక నూతన సృష్టి జరగాలి అంటే, గుర్తుంచుకోండి, నూతన సృష్టి జరగాలి అంటే అనేదానికి ఇందుకు నేను ఇంతలాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, అంత కాలేచ మామేవ, రాత్రి నిద్రపోయేటప్పుడు చివరి క్షణాలలో మీరు నిద్రలోకి వెళ్ళేటటువంటి టైం అప్పుడు మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తారో, మీరు నిద్ర లేచినప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోగ విద్య చెప్పేటటువంటి ఛాలెంజ్ అది, గ్యారంటీ ఇస్తుంది అది. లారీ మహాశయ యొక్క జీవితంలో కాశీలో ఆయన ఓ మిలిటరీ దాంట్లో ఒక స్టోర్ కీపర్గా పనిచేస్తూ ఉండేవారు. సడన్ గా ఒకరోజు ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆయనకి, లారీ మహాశయకి, శ్యామాచరణ్ లారీ క్రియాయోగ ప్రవర్తకుడు, పేరు వినే ఉంటారు మీరు చాలా మంది. ఆయనకి సడన్ గా ఒక టెలిగ్రామ్ వచ్చింది, రాణీఖేత్కి మీకు ట్రాన్స్ఫర్ అయింది అని. రాణీఖేత్ హిమాలయాలలో బద్రీనాథ్ దగ్గర ఓ 30-40 కిలోమీటర్స్ దూరంగా ఉన్నటువంటి ఒక మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా, అక్కడ స్టోర్ కీపర్గా ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. న్యాచురల్గా అక్కడున్న ఎమ్మెల్యేలు, లోకల్ ఉన్న వాళ్ళని అన్నీ కలిసి ఆ ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. క్యాన్సిల్ అవ్వలే, తప్పదు కదా అని భార్యని పిల్లల్ని వాళ్ళని కాశీలోనే వదిలేసి రాణీఖేత్కి వెళ్ళాడు. గుడారాలు ఉన్నాయి అక్కడ హిమాలయాలలో, ఇప్పుడున్నపాటి రోడ్డు కూడా లేదు. ఇది లారీ మహాశయ యొక్క చిన్నతనంలో, యువావస్థలో జరిగినటువంటి సంఘటన ఇది. ఒక మిలిటరీ క్యాంపు, ఒక చిన్న టెంట్లో ఈయన ఉన్నాడు. సాయంత్రం బయటకు వచ్చాడు, చీకటి పడుతోంది, ఎదురుకుండా ఒక కొండ శిఖరం ఉంది, ఒక అవధూత భక్త దిగంబరుడు, ఒక దిగంబర సన్యాసి, శ్యామాచరణ్ నువ్వు నా దగ్గరికి రా అని పిలిచాడు. భయపడ్డాడు, ఎవడో పిలుస్తున్నాడు, ఎందుకో పిలుస్తున్నాడు అని చెప్పి గుడారంలోకి దూరుతాడు. దూరితే ఇతనికి వంటవాడగా పనిచేస్తున్న అతను చెప్పాడు, మీరేమీ భయపడకండి, ఆయన చాలా మంచి వ్యక్తి, మేమందరం ఆయన్ని ఝోలేవాలా బాబా అని పిలుస్తా ఉన్నాడు. ఎందుకు మీరు ఝోలేవాలా బాబా అని పిలుస్తారు అంటే ఏమీ లేదు, ఆయన దగ్గర ఒక సంచి ఉంటుంది, ఒకవేళ ఆయన దగ్గర సంచి లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఖాళీ సంచి తెమ్మంటాడు ఆయన, మీరేం అడిగితే ఆ సంచిలో తీసి మీకు ఇస్తాడు, అందువల్ల మేము ఆయన్ని ఝోలేవాలా బాబా అంటాము అన్నాడు. సరే, కుతూహలం పెరిగింది శ్యామాచరణ లారీకి. సాయంకాలం చీకటి పడబోతోంది, ఆయన పిలుస్తున్నాడు కదా అని చెప్పి ధైర్యం తెచ్చుకుని కొండ మీదకి ఎక్కుతాడు. చీకట్లు కమ్ముకునే టైంకి చేరుకుంటాడు అక్కడికి. అక్కడ ఒక ధ్వని చిన్నగా మండుతోంది, గుహ ఉంది. రా శ్యామాచరణ్, ఇక్కడ లోపల గుహలోపల చూడు అంటే ఓ పులి చర్మం ఉంది, కమండలాలు అవి అక్కడ ఉన్నాయి, చూపిస్తాడు, ఇది గుర్తుపెట్టేవా అని. తెలియదు, ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గుర్తుపట్టేవా నాకు తెలియదు, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటాం సాధనలో ఈ పునర్జన్మ చావు గురించి అర్థం చేసుకునేటటువంటి దానికి. గుర్తుపట్టేవా అని అడుగుతాడు. సుమారు 35-40 ఏళ్ళు ఉన్నటువంటి ఆ శ్యామాచరణ్ రాలి, అసలు నేను ఎప్పుడూ అసలు హిమాలయాలకే రాలేదు, కాశీ దాటి నేను ఎప్పుడూ బయటకు రాలేదు, గుర్తుపట్టేవా అంటావంటే నాకేమీ తెలియదు అంటాడు. నీవే ఈ అంటాడు, ఏమీ గుర్తు రావటం లేదంటాడు. సరే, ఆ పక్కనే ఓ చిన్న సెలయర్ లాంటిది ఉంటే అందులో స్నానం చేసి రా అంటాడు. వెళ్తాడు, ఆ కాస్త ఒక చిన్న రాయి లాంటిది అడ్డు ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఇతను వచ్చే లోపలికి, అక్కడ గుహ లేదు, ఆ దిగంబర సన్యాసి లేడు, ఏముంది అక్కడ అంటే ఓ బంగారంతో నిర్మించినటువంటి కోట ఉంది. మీకు ఈ డీటెయిల్స్ కావాలి అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, ఆయన లహరి మహర్షి యొక్క శిష్యుడు శిష్యుడు రాశాడు ఈ పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అని, పరమహంస యోగానంద. అందులో మీకు దీని దానికి వెళ్ళినప్పుడు అక్కడ బంగారపు కోట లేదు, గుహ మాత్రమే ఉంది. ఇతను స్నానం చేసి వచ్చేసరికల్లా ఆ క్యాస్టిల్, ఆ మహాప్రసాదం నిర్మించబడి ఉంది. దాంట్లో ఆ రాత్రల్లా గడుపుతాడు. మీరు కూడా ఈరోజు రాత్రి బంగారపు కోటలో గడపవచ్చు. ఇవాళ చెప్పింది అర్థం చేసుకుంటే తిరుగుతాడు రాత్రల్లా ఆ బంగారపు కోటలో. రాత్రల్లా బంగారపు కోటలో తిరిగాక సూర్యోదయం అవుతున్నప్పటికీ ఆ బంగారపు కోట మాయమైపోయింది, గుహ అక్కడ ఉంటుంది. ఆ గుహ దగ్గర ఆ దిగంబర సన్యాసి ఉంటే, ఆ దిగంబర సన్యాసి, ఒక విశేషమైనటువంటి పని కోసం నిన్ను ఇక్కడికి పిలిపించాను నేను అని క్రియాయోగ దీక్ష అతనికి ఇస్తాడు. ఆ క్రియాయోగ దీక్షని ఈనాడు ప్రపంచానికి అందివటానికి ఒక ముఖ్యమైనటువంటి పనిముట్టుగా లహరి మహాశయ జరిగాడు. కానీ ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, అరూప మనస్సు నుంచి స్వరూప మనస్సుకి మధ్య ఓ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ మాత్రమే తేడా ఉంది. మీ సంకల్పము రూపు దాల్చటానికి స్థూల జగత్తులో సంవత్సరాలు పట్టచ్చు, మీరు ఇల్లు కట్టుకోవాలి అంటే చాలా సంవత్సరాలు పట్టచ్చు, కానీ అరు స్వరూప మనస్సే కాదు. కామమయ జగత్తులో మీరు కలలు కంటున్నప్పుడు ఎలాంటి ఇల్లునైనా మీరు క్షణాల్లో నిర్మించుకోవచ్చు, మీ అనుభవంలో ఉన్నదే అది. కానీ అది మళ్ళా స్థూల జగత్తుకి దిగి రావటం లేదు. ఆ దిగి వచ్చే ప్రక్రియనే యోగ విజ్ఞానము, యోగ విజ్ఞానము, కామ స్థూలానికి మధ్య యోగము, కామ మనస్సుకి మధ్య యోగము, మనస్సు బుద్ధికి మధ్య యోగము, బుద్ధి ఆత్మకి మధ్య యోగము, అలాగే ఎన్ని రకాల యోగాలు మీరు డెవలప్ చేసుకోవచ్చో మీ ఇష్టం. కానీ ఇవాళ మాత్రం నేను చెప్పబోయేది యాజ్ అబో సో బిలో ప్రిన్సిపల్. ఈ లింక్స్ మీరు ఎలా పట్టుకోవచ్చో, ఎలా పట్టుకోవచ్చు అని చెప్పాను, థర్డ్ లోపాస్ రుద్రశక్తి నుంచి ఈ తలాలన్నీ ఏర్పడ్డాయి. ఈ తలాలన్నీ ఏర్పడుకోగానే ఈ రుద్రశక్తి యొక్క పని పూర్తయిపోతుంది. రుద్రశక్తి యొక్క పని పూర్తయిపోగానే విజ్డమ్, ప్రజ్ఞ యొక్క పని స్టార్ట్ అవుతుంది. దీన్నే సెకండ్ లోగాస్ అని మనం చెప్పుకున్నాం. ఈ సెకండ్ లోగాస్ నుంచి, విష్ణు అంశం నుంచి, ఈ తలానికి ఈ తలానికి ఈ తలానికి ఈ తలానికి ఈ తలానికి కావలసినటువంటి వనరులు ఏర్పడతాయి. తేడా జాగ్రత్తగా అర్థం ఉంచుకోండి. ఇక్కడ ప్లేన్స్ ఏర్పడ్డాయి, అంటే గదులు కట్టుకున్నాం, ఇక్కడో హాల్ ఉంది, అక్కడో హాల్ ఉంది, అక్కడో హాల్ ఉంది. మొదటి హాల్ని డ్రాయింగ్ రూమ్ అన్నాం, రెండో హాల్ని బెడ్రూమ్ అన్నాం, మూడో హాల్ని కిచెన్ అన్నాం అందాం అనుకున్నాం. ఎలా వచ్చిందా తేడా? మొదటి హాలులో డ్రాయింగ్ రూమ్లో ఉండవలసినటువంటి పరిస్థితులు పెడతాం, పనిముట్లు పెడతాం. రెండో హాల్ బెడ్రూమ్లో ఎలాంటి పనిముట్లు పెడతాం మనం? పడుకోవటానికి బెడ్రూమ్కి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటాం. మూడో హాల్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాం? కిచెన్కి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాం. అలాంటి పరిస్థితులు ఈ సెకండ్ లోపాస్ నుంచి కిందకి దిగుతాయి. దీన్ని యోగ పరిభాషలో తన్మాత్రలు అన్నారు. తన్మాత్రలు అంటే మెజర్ ఆఫ్ దట్. దేని గురించి అయితే మీరు ఆ పనిముట్టులను, ఆ వనరులను, ఆ కణాలను, ఏ కణాలను, ఈ తలాలలో ఉన్నటువంటి కణాలను మీరు ఉపయోగించుకోబోతున్నారో ఆ తన్మాత్రలను ఆత్మస్థాయిలో ఆకాశ తన్మాత్ర ఏర్పడుతుంది, బుద్ధి స్థాయిలో వాయు తన్మాత్ర ఏర్పడుతుంది, మనస్సు స్థాయిలో ఈ రెండు తలాలలో అగ్ని తన్మాత్ర ఏర్పడుతుంది. కామమే పదంలో జనం నీతి యొక్క తన్మాత్ర ఏర్పడుతుంది, స్థూల జగత్తులో పృథ్వీ యొక్క తన్మాత్ర ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి, తన్మాత్రలు ఏర్పడుతున్నాయి. ఈ ఆకాశము, ఈ వాయువు, ఈ అగ్ని గురించి మనం మాట్లాడటం లేదు. అరూప మనస్సు దాటి, బుద్ధి మనస్సు పరిధి దాటి, ఆత్మ పరిధి దాటి సెకండ్ లోగా స్థలంలో ఉన్నటువంటి ఇవి, అదే అర్థం చేసుకోండి. కానీ మనం ఈ భాషనే వాడాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి భాషను మనం వాడలేము కనుక దాన్ని ఆకాశ తన్మాత్ర అన్నాం, దీన్ని వాయు తన్మాత్ర అన్నాం, దీన్ని అగ్ని తన్మాత్ర అన్నాం, దీన్ని జలం యొక్క తన్మాత్ర అన్నాం, దీన్ని పృథ్వీ యొక్క తన్మాత్ర అన్నాం. యాజ్ అబో సో బిలో ప్రిన్సిపల్ ప్రకారము ఈ ఆకాశ, ఈ వాయు, ఈ అగ్ని, ఈ జలము, ఈ పృథ్వీ యొక్క తన్మాత్రలన్నీ కూడా ఏడు తలాలుగా పరిణతి చెంది మనం ఇప్పుడు దేన్నవుతే ఆకాశం అని చూస్తున్నాము, మనం దేన్నవుతే ఇప్పుడు వాయువు అని గమనిస్తున్నాము, మనము దేన్నవుతే ఇప్పుడు అగ్ని అని గమనిస్తున్నాము, అవి ఏర్పడతాయి. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. అంచేతే ఈ యోగ పుస్తకాలలో వాటిలో ఒకే పదాన్ని మనం వాడినప్పుడు, ఇది ఏ తలం గురించి వాళ్ళు మాట్లాడుతున్నానో మనకి తెలియనప్పుడు, స్థూల జగత్తులో జలం ఇది, మరి కామమయ జగత్తులో ఈ జలం యొక్క కౌంటర్ పార్ట్ ఎలా ఉంటుంది? స్థూల జగత్తులో అగ్ని, మనోమయ తలంలో ఈ అగ్ని యొక్క కౌంటర్ పార్ట్ ఎలా ఉంటుంది? దాని గురించి మీరు కొంచెం ఆలోచించండి. తర్వాత స్టెప్కి వెళ్ళబోతున్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ గా మారింది. ఆత్మ, బుద్ధి, అరూప మనస్సు. ఈ అరూప మనస్సు అక్కడ దగ్గర నుంచి ఈ సంకల్పం స్థూల జగత్తులోకి, ఈ బుద్ధి కామమయ జగత్తులోకి, ఈ అరూప మనస్సు యొక్క కిరణము స్వరూప మనస్సులోకి దిగింది. ఈ బిట్ ఉండే నెక్టై లాంటి బిట్, ఈ బిట్టుని యోగ పరిభాషలో సూత్రాత్మ అని పిలుస్తాం మనం. ఎందుకు సూత్రాత్మ అని పిలుస్తాం మనం దీన్ని? ఒక జన్మలో మనం పొందినటువంటి వాసనలు, ఒక జన్మలో మనం లబ్ధి చెందినటువంటి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. సూత్రే మణిగణ ఇవ, ఒక సూత్రంలో అనేక మణులు ఏ విధంగా అవుతే కూర్చబడి ఉంటాయో, అనేక జన్మలలో మనకు వచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా ఈ సూత్రాత్మ ద్వారా మీకు జీవాత్మ వరకు తీసుకెళ్తాయి. మరి ఈ జీవాత్మ వరకు తీసుకువెళ్ళేటటువంటి దాన్ని మనం ఎలా గమనించగలం, ఏ విధంగా గమనించగలం అన్నదానికే యాజ్ అబో సో బిలో నియమాన్ని ఉపయోగించి ఒక జీవిత కాలంలో ప్రతిరోజు మనము మేల్కొని మళ్ళీ నిద్రపోయి, మేల్కొని మళ్ళీ నిద్రపోయి, మేల్కొని మళ్ళీ నిద్రపోతే నిద్రపోయిన కాలంలో ఏమైందో మనకు తెలీదు. కలలు కంటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, కానీ వాట్ హ్యాపెన్ టు యూ? అవగాహన ఏం లేదు, పడుకున్నాం మళ్ళీ నిద్రలేచాం, మళ్ళా పడుకున్నాం మళ్ళా నిద్రలేచాం. 19వ తారీఖు పడుకున్నాం, 20వ తారీఖు నిద్రలేచాం, 20వ తారీఖు నిద్రపోయాం, 21వ తారీఖు నిద్రలేచాం. ఈ మధ్య ఉన్న గ్యాప్ మనకి తెలియదు, కానీ 20వ తారీఖు మనకి తెలుసు, 21వ తారీఖు మనకి తెలుసు, 22వ తారీఖు తెలుసు. ఈ 21, 22, 23 ఈ తారీఖులలో మన యొక్క అనుభవాలన్నీ కూడా ఒక కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ సూత్రాత్మ ద్వారా రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు మనకి ఏ విధంగా లభించబడుతున్నాయో, చనిపోయిన తర్వాత ఈ జన్మలో మనం పొందినటువంటి అనుభూతులన్నీ కూడా వేరొక జన్మలోకి తీసుకెళ్లబడతాయి. ఈ తీసుకెళ్లబడతాయి అనేటటువంటి ప్రక్రియని కనుక మనం అర్థం చేసుకోదలుచుకుంటే ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ప్రకృతిలో కూడా ఆది తలం పైన ఉన్నటువంటి ఆ సుదూరమైనటువంటి అఖండ మండలాకారం ఒకే ఒక చేతనత్వం నుంచి గ్రహించబడి మనకు వస్తుంది.